ఓం శ్రీ సాయిరాం రేడియో సాయి శ్రోతలకు స్వాగతం. ఈనాటి మా తెలుగు ప్రసారంలో ముందుగా శ్రీ సత్యసాయి సూక్తములు అనగా స్వామివారు స్వయంగా రచించినటువంటి కొన్ని పద్యములపైన శ్రీ విఎస్ఆర్ మూర్తిగారి ప్రసంగాన్ని మీరు వింటారు. తదుపరి అమెరికా దేశంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలను శ్రీ ఎంఎల్ఎన్ స్వామిగారు మనకు వినిపిస్తారు. ఈ కార్యక్రమం రేడియో సాయి వారి మాసపత్రిక అయినటువంటి హార్ట్ టు హార్ట్ ఆధారంగా రూపొందించడమైనది. తదుపరి భగవాన్ చదువుకుంటున్న రోజుల్లో స్వామివారి క్లాస్ టీచర్గా ఉన్నటువంటి శ్రీ మంచిరాజు తమ్మిరాజు గారి అనుభవాలను జ్ఞాపకాల జాజిమాల శీర్షిక ద్వారా మీరు వింటారు. ఇప్పుడు శ్రీ సత్యసాయి సూక్తములు అనగా స్వామివారు స్వయంగా రచించినటువంటి కొన్ని పద్యములపైన శ్రీ విఎస్ఆర్ మూర్తిగారి ప్రసంగాన్ని మీరు వింటారు.
అవతరించనేడు ఆంధ్రదేశమునందు జగతినుద్ధరింప సత్యసాయి ఆతడుపన్యసింప యావత్ ప్రపంచాన దేవ భాషయే తెలుగు నేడు. సత్యసాయి భగవానుడి అవతారం ఆంధ్రదేశంలో జరగటం, సాక్షాత్తు స్వామి వచ్చే వరకు దేవతలు మాట్లాడే భాష సంస్కృతంగా చెప్పబడింది, అది అమర భాష. అయితే స్వామి ఈ ఆంధ్రదేశంలో అవతారం తాల్చిన కారణంగా స్వామి యొక్క భాష తెలుగు కావటం, అంతేకాదు స్వామి ఆ తెలుగుని మాట్లాడినందువలన తెలుగు దేవభాష అయింది. అంటే దైవం ఎంచుకున్నటువంటి ఒక దివ్యమైనటువంటి సందర్భం ఇది. స్వామి తరచుగా ఉపన్యాసం ఇచ్చేటప్పుడు ముందుగా ఒకటి రెండు పద్యాలు చదువుతారు. ఈ రెండు పద్యాలు స్వామి ఉపన్యాసానికి కీలకమైనటువంటివి. ఆ తర్వాత స్వామి ఉపన్యాసమంతా దీని మీద ఆధారపడి దీన్ని విస్తృతపరుస్తూ వెళుతుంటుంది. అయితే మామూలుగా కవులకి పండితులకి ఉండేటువంటి భాషాభేషజం లేకుండా మామూలు చక్కని అచ్చ తెలుగులో స్వామి యొక్క పద్యాలు సాగుతాయి. చాలా తేలికైన పదాలుగా మనకు అనిపిస్తాయి, కానీ దాని వెనక ఉన్నటువంటి మర్మాన్ని తత్వాన్ని గనక గ్రహించటం ప్రారంభిస్తే మహాద్భుతమైనటువంటి ఆత్మవిచార మార్గం. అంతేకాదు భక్తుడు ఎలా ఉండాలి, సాధకుడు ఎలా ఉండాలి, సమాజం ఎలా ఉండాలి, దైవం ఎలా ఉంటాడు, ఈ దేవుడు జీవుడు కలిసి ఎలా ఈ ప్రపంచంలో ఉండాలి, వీరిద్దరూ ఉన్న ఈ ప్రపంచం ఎట్లా ఉంటుంది, వీటన్నింటినీ కూడా ఈ 84 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి స్వామి అవతారంలో ప్రధానమైనటువంటి సన్నివేశంగా మనం చెప్పుకోవాలి. కేవలం పద్యాలు రాగయుక్తంగా పాడుకోవటమే కాకుండా ఆ మాటల వెనక ఉన్న అంతరార్థాన్ని మనం గ్రహించగలిగినా, స్వామి పద్యాలను చక్కగా కంఠస్థం చేసి పదే పదే మననం చేసుకున్నా మనకి పరమాత్మ యొక్క తత్వం, జీవుడి యొక్క తత్వం, జగత్తు యొక్క తత్వం పరిపూర్ణంగా బోధపడుతుంది గనక దీనిని సత్యసాయి సూక్తంగా భావిస్తూ, సూక్తమంటే వేద ప్రామాణికమైనటువంటి భావమే సూక్తం. సూక్తి అంటే లోకానికి కావలసింది. స్వామి సూక్తిని సూక్తంలో నుంచి తీసుకుని మనకు అందిస్తున్నారు గనక సత్యసాయి సూక్తం ఎలా ఉంటుందో స్వామి మాటలలోనే, స్వామి పదాలలోనే, స్వామి ఇంతవరకు చదివినటువంటి అనేకమైనటువంటి పద్యాలలో నుంచే మనం గ్రహించి ఆ స్వామి యొక్క రూపభావ తత్వార్థాలలోకి చక్కగా నెమ్మదిగా ఒక ఆధ్యాత్మిక ప్రయాణం చేద్దాం. చూడండి, మొదటిగా ఓ పద్యం.
అంతరాత్మకన్న అధ్యాపకుడు లేడు అరయ కాలమే మీకు పరమ గురువు గ్రంథరాజమగును ప్రత్యక్షలోకమే ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే.
ఒక వేదసారం ఇది, ఒక ఉపనిషత్సారం. స్వామి ఏం చేస్తున్నారో తెలుసునా, ఏం బోధిస్తున్నారో తెలుసునా? అంతరాత్మను మించినటువంటి గురువు లేడయ్యా, బోధకుడు లేడు. నీ అంతరాత్మే నీకు గురువుగా లోపల బోధకుడుగా ఉన్నాడు. అంతేకాదు ఈ అంతరాత్మని నీవు జాగ్రత్త అవస్థలో, నిద్రావస్థలో, సుషుప్తిలో, అన్ని అవస్థలలో గనక వినగలిగిన శక్తి నీకున్నట్లయితే
అరయ కాలమే మీకు పరమ గురువు.
కాలమే అన్ని నేర్పుతుంది మీకు. ప్రత్యేకంగా బెత్తం పట్టుకొని క్లాస్ రూమ్ లో బోర్డు మీద రాసినట్లుగా కాకుండా కాలం నీకు అనేక అనుభవాల ద్వారా, అనేక సన్నివేశాల ద్వారా బోధిస్తుంది. అయితే మరి ప్రత్యక్షంగా ఉన్న ఈ లోకమేమిటంటే,
గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే.
ఏం పుస్తకాలు చదవాలి? చదివితే లోకాన్ని చదువు. ఈ లోకంలోనే పుస్తకాలలో నిక్షిప్తమైన పరమ రహస్యాలన్నీ కూడా ప్రపంచంలో ఉన్నాయి. అటువంటి ప్రపంచంతో నువ్వు కూడి ఉన్నావు. అయితే పరమమిత్రుడు, పరమగురువు, అధ్యాపకుడు ఉన్నారు గాని స్వామి మాకు స్నేహితుడెవడు అని గనక మీరు చింతించినట్లయితే,
స్నేహితుండెవడు ఈశ్వరుండే.
నీకు నిజమైన స్నేహితుడు, మైత్రి నెరిపేవాడెవడు అంటే పరమేశ్వరుడే. పరమేశ్వరుని మించిన స్నేహితుడు నీకు లేడు సుమా. ప్రపంచాన్ని మించిన గ్రంథరాజం మరొకటి లేదు సుమా. నీ అంతర్వాణిని మించిన పరమగురువు లేడు సుమా. కాలాన్ని మించినటువంటి పరమోత్కృష్టమైనటువంటి బోధకుడు లేడు సుమా అని ఎంత అందంగా, దివ్యంగా బోధించారో చూడండి. ఈ స్వామి ఈ ప్రపంచంలో మనం జీవిస్తున్నటువంటి ఈ జీవన విధానాన్ని, అన్నీ ఉన్న పరమాత్మ అనుగ్రహం మనకు ఎట్లా అక్కరకొస్తుందో మరొక పద్య సూక్తంలో మనకి చెప్తున్నారు. విందాం.
అనుకూలవతి అయిన అర్ధాంగి ఉన్నను తనను పూజించడి తనయుడున్నా, తగిన సేవలు చేయు దాసదాసీలున్న గుణవంతురాలైన కోడలున్న, అమిత ప్రేమగజూచు ఒక చెల్లెండ్రున్న తన ఆజ్ఞ పాలించు తనయులున్న, మైత్రి నిత్యముగోరు మిత్రబృందం ఉన్న తగు అధికారము ఉద్యోగమున్న, విశ్వవ్యాప్తిని కాంచు కవిత్వమున్న నవనిధుల్మించిన ధనములున్న, దైవ ప్రేమయ లేకున్న ధరణియందు సర్వమును వ్యర్థమైపోవు చనడు వేళ.
జీవించి ఉన్నంతకాలం అనుకూలవతి అయిన భార్య, పూజించేటువంటి కొడుకు, సేవలు చేయటానికి దాసదాసీలు, గుణవంతురాలైన ఓ కోడలు, అమితమైన ప్రేమను చూపించేటువంటి అక్క చెల్లెళ్ళు, చెప్పిన మాటని వేదంగా భావించి ఆచరించే కొడుకులు, నిత్యము మైత్రి స్నేహమిచ్చేటువంటి మిత్రబృందాలు, అధికారము ఉద్యోగం, కవిత్వం పాండిత్యం, నవనిధులను మించినటువంటి ధనం, ఇవన్నీ ఉన్నా దైవ ప్రేమ గనక లేకపోయినట్లయితే ఈ అన్నీ కూడా సున్నా అయిపోతాయి. ఎప్పుడు? చనడు వేళ, మనం ప్రాణం వదిలిపెట్టినటువంటి వేళ. ఇవన్నీ ప్రపంచంలో ఉండగా అక్కరకొస్తాయి గాని ఈ దేహాన్ని పరిత్యాగం చేసి మనం కూడా ఈ అవనీ సంచారాన్ని పూర్ణం చేసుకుని శరీరాన్ని వదిలిపెడుతున్నటువంటి వేళ ఏమిటయ్యా నీకు కావలసింది, అక్కరకొచ్చేది అంటే దైవప్రేమయే. అంటే అనిత్యమైనటువంటి వస్తువులలో నుంచి నిత్య సత్య శాశ్వతమైనటువంటి ఒక దివ్య వైభోగాన్ని స్వామి ఈ జగత్తుకు పరిచయం చేస్తున్నారు. దైవ ప్రేమ గనక నీకున్నట్లయితే అన్నీ ఉన్నట్లే. అన్నీ ఉండి గనక దైవ ప్రేమ ఒక్కటి లేకపోయినట్లయితే వాటి వలన ఏం ప్రయోజనం లేదు. నరుడా జాగ్రత్త, మానవుడా జాగ్రత్త, సాధకుడా జాగ్రత్త అని స్వామి హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే ఈ స్వామి తాను ఎందుకొచ్చారో, ఎట్లా వచ్చారో, ఎప్పుడెప్పుడొచ్చారో, ఈ అవతారానికి ముందు అనేక అవతారాలని స్వామి స్వయంగా స్పృశించారు. వాటిని స్వామి మాటల్లో, స్వామి చెప్పిన ఒక పద్యంలో మనం గనక అర్థం చేసుకున్నట్లయితే, పరమేశ్వరుడు మానవదేహాన్నే ధరించి వస్తాడు అని స్పష్టంగా మనకి బోధపడుతుంది.
ఏ గుణంబు గణించి ఏతెంచెనోనాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుషుడు, ఏ గుణంబు గణించి ఏతెంచెనోనాడు కరినిగాజడి తరి కమలనయనుడు, ఏ గుణంబు గణించి ఏతెంచెనోనాడు ధ్రువకుమారుని సాక వైకుంఠవాసి, ఏ గుణంబు గణించి ఏతెంచెనోనాడు పేద కృచేలుని బ్రోవ వేద చరితుడు, ఆ గుణంబె గణించి అమరవంజుడు ఆర్తజనులను పాలింప అవతరించే అనాథనాథ శ్రీనాథ లోకనాథ సచ్చిదానందమూర్తి పుటపర్తి సచ్చ సాయి.
ఎంత అందంగా తానేమిటో చెప్పారు. ఏదో ప్రహ్లాదుడిలో ఉన్న ఒక్క గుణాన్ని గణించి ఆ రోజున లక్ష్మీనారసింహుణ్ణయ్యి వచ్చారు. అట్లాగే గజేంద్రుణ్ణి రక్షించటానికి ఒక గుణాన్ని గణించి నేను శ్రీ మహావిష్ణువునే జగత్తులోకి వచ్చాను. ధ్రువకుమారుణ్ణి ఒకే ఒక్క గుణాన్ని గుర్తించి సాకటానికి వైకుంఠవాసిగా నేను వచ్చాను. అంతేకాదు పేద కుచేలుణ్ణి బ్రోవటానికి శ్రీకృష్ణ చైతన్యంగా వచ్చాను. అటువంటి గుణాన్ని అనేక యుగాలు దాటినా ఏదో ఒక్క గుణాన్ని మాత్రం నేను గుర్తించి ఈవేళ అమరవంజుడు 33,000 కోట్ల దేవతలని ఆనందపరుస్తూ అనుగ్రహ వరదానం చేస్తున్నటువంటి నేను ఆర్తజనులను పాలించి రక్షించటానికి ఇదిగో ఎట్లా వచ్చానో తెలుసా? అనాథనాథుణ్ణై శ్రీనాథుణ్ణై లోకనాథుణ్ణై సచ్చిదానంద గురుమూర్తినై పుటపర్తి సత్యసాయినై వచ్చాను. ఎంత అద్భుతమైన ప్రకటన! ఇంకా సాయి దేవుడా అన్న ప్రశ్న ఎక్కడ? నేను దేవుణ్ణే అని ప్రకటించి ఎట్లా వచ్చానో స్వామి స్పష్టంగా చెప్తున్నారు. దేవుణ్ణే అని ప్రకటించటం సాయికి కొత్త కాదు. కృష్ణావతారంలో కూడా అసలు నేను దేవుణ్ణే అని చెప్పాడు. ఆ తత్వమే మళ్లీ ఈ రోజున సాయితత్వంగా స్వామి తన మాటలలోనే తన నిజతత్వాన్ని ప్రకటన చేశారు. ఈ ఆనందాన్ని మనం అనుభవించే దిశగా మన అధ్యాత్మ సాధన కొనసాగిద్దాం. ఇదంతా బానే ఉంది. స్వామి దేవుడు ఈ ప్రపంచం ఒక గ్రంథరాజ్యం అని చెప్పారు కదా. ఇంకో పద్యంలో భక్తుడు ఎలా ఉండాలో స్వామి చెప్తున్నారు. అంటే స్వామి ఆవరణంలోకి, స్వామి భావనావరణంలోకి ఒక జీవుడు, ఒక సాధకుడు ప్రవేశించిన తర్వాత, స్వామి పరదైవమే అన్న ఎరుక కలిగిన తర్వాత, వీడు చేయవలసినటువంటి, సాధకుడు చేయవలసినటువంటి కార్యక్రమాన్ని స్వామి స్పష్టంగా బోధిస్తున్నారు.
కులమత ద్వేషాలు కులదోయుడటల్సు చేయత్తి బోధనల్ చేయవలయు దీనుల సేవయే దివ్య మార్గమటంచు పలుమార్లు గట్టిగా పలుకవలయు నామచింతన నరున్ నామి సన్నిధి చేర్చి అమృతత్వమందించు అనగవలయు భక్తి విశ్వాసముల్ బగుగా కల్గిన వారలు మనవారలని వచించు జ్ఞానబోధలు నరులకు చేయువారు ఇష్టులౌదురు స్పష్టము ఎంత ఏని భేదభావంబు విడనాడి ప్రీతితోడ కలసి ఉన్నచో సాయికి కలుగు ప్రేమ.
భక్తులు ఏం చేయాలటంటే కులమతాతీతమైనటువంటి ఒక దివ్య భవ్య సామ్రాజ్యాన్ని, ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని సృష్టించే బోధన చేయమంటున్నారు. దీనుల సేవను మించిన దివ్య మార్గం లేదు అంటూ దీన జనోద్ధరణని స్వామి పదే పదే ప్రకటిస్తూ వచ్చారు. పరమేశ్వరుడి యొక్క నామాన్ని గనక స్మరిస్తూ ఉన్నట్లయితే నామి అంటే పరమేశ్వరుడి దగ్గరకు చేరుస్తుంది అని చెప్పాలి. అది అమృతత్వాన్ని సిద్ధింపజేస్తుందంటే మళ్లీ పునర్జన్మ లేకుండా చేస్తుంది. భక్తి విశ్వాసాలు పరమేశ్వరు యందు ఎవరికి కలిగి ఉన్నారో వారు మనవారులు అని ఎగహత్తి చెప్పమంటున్నారు స్వామి. అటువంటి వారలట స్వామికి చాలా ఇష్టముట. స్వామికి మనం ఇష్టులమని మనకు ఎలా తెలుస్తుందంటే ఇవన్నీ చేస్తేనే ఇష్టమని. అంతేకాదు భేదభావం లేకుండా పెద్దవారు గొప్పవారు చిన్నవారు జ్ఞానులు అజ్ఞానులు పామరులు పండితులన్న భేదభావం లేకుండా మనమందరం ఒక్కటే అనేటువంటి స్వామి బోధించే యూనిటీ ప్యూరిటీ డివినిటీ ఆ మూడు గనక ఎక్కడ కలిసి ఉన్నాయో వారందరి యందు స్వామికి ప్రేమ కలుగుతుంది అంటే అట్లా అనువర్తించమని స్వామి మనకి బోధ చేస్తున్నారు. వేదాంత భూమికలో సర్వం కల్విదం బ్రహ్మ అని ఒక భావన. అంటే ఈ కనిపిస్తున్నదంతా బ్రహ్మమే తప్ప అన్యం కాదు. చెట్టు పుట్ట గుట్ట మిట్ట నది కొండ కోన వాగు వంక నేల నింగి నిప్పు అన్నీ కూడా ఇది కేవలం ఒక స్టేట్మెంట్ మాత్రమేనా అని గనక మనం అనుకున్నట్లయితే అసలు ఈ బ్రహ్మం అంటే ఏమిటి, బ్రహ్మ పదార్థం అంటే ఏమిటి? బ్రహ్మ పదార్థంలో నుంచి బ్రహ్మంలోకి వెళ్ళాలి, పదార్థంలో నుంచి పరమార్థం, పరమార్థంలో నుంచి యథార్థం. ఇది మహా ఒక అందమైన ప్రస్థానం, ఒక ఆధ్యాత్మిక ప్రస్థానం. దానినే స్వామి సర్వం కల్విదం బ్రహ్మ అన్న దాంట్లో చాలా అందమైనటువంటి ఒక పద్యం సూక్తం చెప్పారు. ఏమిటదంటే, కనిపిస్తున్న ప్రతిదీ బ్రహ్మమే అని అనుకో. ఏమిటి కనిపిస్తున్నది నీకు చూడు.
చుక్కలన్నీయు బ్రహ్మ సూర్యుండు బ్రహ్మ చంద్రుడన్నను బ్రహ్మ జలము బ్రహ్మ స్వర్గమన్నను బ్రహ్మ వైకుంఠమది బ్రహ్మ తల్లి అన్నను బ్రహ్మ మరియు తండ్రి బ్రహ్మ భాగ్యమన్నను బ్రహ్మ వాలభ్యమది బ్రహ్మ జీవరాశులు బ్రహ్మ జీవి బ్రహ్మ పుట్టించుటది బ్రహ్మ పోషించుటది బ్రహ్మ గిట్టించునది బ్రహ్మ గృహిణి బ్రహ్మ కర్మలన్నీయు బ్రహ్మ కాలంబు బ్రహ్మ ప్రకృతంతయు బ్రహ్మ ఆదిశక్తియు బ్రహ్మ సర్వమును బ్రహ్మ ఈ సభయు బ్రహ్మ సత్యమును దెల్పుయి సత్యసాయి బ్రహ్మ.
స్వామికి మాత్రమే సాధ్యమైనటువంటి ప్రకటన ఇది. ఎందుకంటే బోధించేవాడు మీరంతా బ్రహ్మ పదార్థం అంటాడు గాని తానేమిటో చెప్పడు. అందమైన ఈ తెలుగు పద్యంలో చుక్కలు అంటే నక్షత్రాలు, చంద్రుడు, తల్లి, తండ్రి, ప్రపంచం, మనసు ఊహిస్తున్న కైలాసం, వైకుంఠం అన్నీ కూడా బ్రహ్మమయమై ఉన్నాయి. కాలమే బ్రహ్మం, కర్మలన్నీ బ్రహ్మం, ప్రకృతి బ్రహ్మ, దీనికి మూలమైన చిచ్చత్తి బ్రహ్మ. అంతేకాదు ఈ మాటలన్నీ వింటున్న ఈ సభ బ్రహ్మ. అంటే స్వామి ఎలా అవుతారు? అన్నీ చెప్తూ అసలు సత్యమును తెలుపుతున్న ఈ సాయి కూడా బ్రహ్మంలో భాగమేనన్నారు. ఈ అందం అది పరమ రమణీయంగా ఉంటుంది. ఎక్కడో లోక లోకాంతర ప్రాణాలలో శ్రీదళాలు వికసిస్తాయి. అది స్వామి యొక్క దివ్య బోధ. చూడండి, కనిపిస్తున్న దాని అంతటా బ్రహ్మాన్ని చూడగలిగితే దానిని మించిన పూర్ణాద్వైత స్థితి ఉన్నదా? పరిపూర్ణమైనటువంటి అధ్యాత్మయోగంలోకి స్వామి ఎంత అందంగా నడిపించారు. చుక్క వేరు, చంద్రుడు వేరనలేదు, అంతా బ్రహ్మమే. సర్వం కల్విదం బ్రహ్మ. అయితే ఇదే స్వామి, నేనెప్పుడో ఒకసారి స్వామిని చూశాను, నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు, ప్రపంచాన్ని నేను కొల్లగొట్టేశాను అని గనక నువ్వు ఆనందపడుతుంటే, ఈ సాయి అంత తేలికగా అర్థమయ్యే సాయి కాదని తన గురించి తాను స్వామి చెప్తున్నారు. అంటే పరమాత్మ అనేకమైన డైనమిక్స్ ని, అనేక డైమెన్షన్స్ ని మనకు పరిచయం చేస్తున్నారు. స్వామిని పరీక్ష చేయటం మానేసి అనుభవించటం గనక మొదలు పెడితే మన అంతరంగం శుద్ధి చెందుతుంది. దానికే ఏ రకంగా బోధ చేస్తున్నారో చూడండి. ఇది బహుశా అంటున్నా వింటున్నా మనందరికీ ఎప్పుడో ఒక రోజున కలిగిన అనుభవమే.
చెంతజేరనటంచు సంతసించదరన్న వెంటనే ఎడబాటు చింత కూర్చు ఎడిపించుటే సాయి వేడుకందురా కడుపుబ్బనవించు నడుమ నడుమా పగడుచున్నాడని పొంగిపోయెదరేము తప్పుకు అప్పుడే ఎగతాళిజేయు అభయమిచ్చనుగాన హాయిగా ఉండెదరన్న పడు బాధలకు అంతుపట్టకుండు వెనుకగేగనీడు తననీడు ముందుకు మనసు మరులు గొల్పి మథన పెట్టు ఇట్టి చిన్ని సాయి చిన్మయమూర్తిని ఎటులెరుగలరు ఇలను మీరు.
స్వామి మాకు ఎప్పుడో అర్థమైపోయారండి, ఎప్పుడో మాకు ఆయన దేవుడని తెలిసిపోయింది అన్న వాళ్లకి ఇది హెచ్చరిక. ఇది తొలి హెచ్చరిక, సదా హెచ్చరిక. పొగిడారు స్వామి వేళ పొద్దున్నే అనుకుందామా, సాయంకాలం కల్లా ఎగతాళి చేస్తారు. స్వామి ఈజ్ వెరీ క్లోజ్ టు మీ, ఐఎమ్ వెరీ క్లోజ్ టు భగవాన్ అని గనక మనం అనుకున్నట్లయితే, అంటే స్వామికి నేనెంతో సన్నిహితుణ్ణి అని గనక అనుకుంటే ఎంత దూరమో మనకు వెంటనే తెలియజెప్తారు. అభయం ఇచ్చేసారు ఇంకేం భయం లేదు, హాయిగా ఎట్లా కావాలంటే ఎట్లా ఉండొచ్చు అనుకున్నట్లయితే పడుతున్న బాధ అంతు పట్టకుండా ఉంటుంది. స్వామి త్వమేవ శరణం మమ అన్యథా శరణం నాస్తి అనే భావనలోకి స్వామి తీసుకుని వెళతారు. ఎట్లా తీసుకెళ్తారంటే ముందుకు పోనివ్వరు, వెనక్కి రానివ్వరు. ఆ మథన రాచి రంపానంటారు చూడండి. అలా పెట్టే ఈ స్వామి ఎలా మీకు అర్థమవుతాడు?
ఇట్టి చిన్ని సాయి చిన్మయమూర్తిని ఎట్టులెరుగలరు ఇలను మీరు.
మీరు ఎరుగలేరు. అందుకే స్వామి ఎప్పుడో చెప్పారు, నన్ను పరీక్షించటం మానేసేయండి ఫస్ట్. ఈయన దేవుడా కాదా అన్న మీమాంసదిరి పెట్టండి, నా ఆవరణంలోకి రండి, అనుభవాన్ని పొందండి, ఆనందాన్ని మూటలు కట్టుకుని వెళ్లిపోండి అన్నారు స్వామి అనేక ఉపన్యాసాలలో. కానీ జీవుడుగా మన మూటలు మన దగ్గర ఉంచుకోవటమే మనకిష్టం. పరమేశ్వరుడు, జీవుడు, జగత్తు ఏకకాలంలో ఒకే చోట ఉంటాయి. అది ఏ యుగం కానివ్వండి. జగత్తు ఒక భూమిక, పరమేశ్వరుడు భావనా భూమిక, జీవుడు సాధనా భూమిక. ఈ మూడు కలిస్తేనే పూర్ణం. జీవుడు లేక జగత్తు జగదీశ్వరుడు లేడు. ఆయన ఆడుకోవాలంటే ఆయనకు భూమిక కావాలి, అది ప్రపంచం. ప్రపంచం లేకపోతే ప్రపంచం ద్వారా, ప్రపంచమనే అద్దం ద్వారా మాత్రమే పరమేశ్వరుని చూడగలం గనక జీవుడికి ప్రపంచం కావాలి. ప్రపంచానికి జీవుడు కావాలి, దేవుడు కావాలి. ఎందుకంటే రాలుతున్న ప్రతి ఆకు మళ్లీ చిగురించాలన్నా, మొగ్గ వికసించాలన్నా, కాయ కాయాలన్నా, పండు పండాలన్నా పరమేశ్వరుడి యొక్క దివ్యకృప కావాలి. అలాగే ఈ దివ్యమైనటువంటి పరిణామక్రమాన్ని అనుభవించటానికి జీవుడు కావాలి. ఈ ముగ్గురు సమానకర్తలు, ఇందులో అధికులు లేరు. అందుకే ఈశ్వరో గురురాత్మేతి మూర్తిత్రయ విభాగిని, ఈశ్వరుడు గురువు ఆత్మ మూడు ఒక్కటే అన్నట్లుగా జీవుడు జగత్తు జగదీశ్వరుడు ఒక్కటే. మూడు స్థితులు అవి. దానిని ఈ జీవుడికి సమన్వయం చేస్తూ స్వామి ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడో స్వామి చెప్తున్నారు. చూడండి, మనం అనుకుంటాం ఎంత సంపాదించాం, చిన్న చినుకుగా ప్రారంభమైనాం, మహాప్రభంజనం అయిపోయినాం, రూపాయి బిళ్ళబెట్టాం, కోటీశ్వరులం అయిపోయామని వేళ అనుకుంటాం. స్వామి మూలంలోకి వెళ్లమంటున్నారు. ఒక వేదాంత భూమికలో వైరాగ్య భూమికని మనకి బోధ చేస్తున్నారు. జనని గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలనేవి కానరావు, మంచి ముచ్చపుసరుల్ మచ్చునకు లేవు, మేల్మి బంగారు దండ మెడకు లేదు, రత్నాలహారముల్ రంజిల్లగాలేవు, పచ్చల కెంపులు పదగలేదు, వజ్రాలహారముల్ వర్ధిల్లగాలేవు, గోమేధి కంబులు తోడలేవు, కలదు కలదొక్క మాలమీ కంఠమందు, ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి, మంచి అయిన చెడునైన తుంచకుండ, బ్రహ్మమీకిచ్చి పంపును బరువుమాల, కర్మలన్నీయు చేర్చిన కంఠమాల. ఇంత అందంగా ఏ అవతార పురుషుడైనా బోధ చేశాడా? తల్లి గర్భంలో నుంచి ఎలా వచ్చాం? కంఠంలో మాలలు లేవు, దండలు లేవు, ముత్యాల సరాలు లేవు, బంగారు దండలు లేవు, గొలుసులు లేవు, రత్నాల హారాలు లేవు, పచ్చలు లేవు, గోమేధికాలు లేవు, వజ్రాలు లేవు. కానీ ఒక్క మాల మాత్రం ఉన్నదట. మంచి చేశామో చెడు చేశామో పరమేశ్వరుడు కేవలం మంచి ఇవ్వలేదు, కేవలం చెడు ఒక మాల చేయలేదు. నువ్వేం చేశావో ఆ కర్మల యొక్క పుణ్యాల మాల, పాపాల మాల రెండూ ఎంచి ఎంచి ప్రారబ్ధాన్ని అనుభవించటానికి దానిని మాలగా చేసి గుదిగుచ్చి నీ మెడలో వేసి ఒక బరువు మాలగా పంపాడు. ఆ బరువు మాల ఏమిటో తెలుసిన? కర్మలన్నీయు చేర్చిన కంఠమాల. కనపడుతున్నదా? అయ్యో, నేను సత్యసాయి భగవానుడికి చాలా ప్రీతిపాత్రమైన భక్తుణ్ణి, నాకెందుకీ కష్టాలు వచ్చినాయంటే నీ కర్మమాల నీది, నీ పుణ్యాలు నీవి, నీ సాధన నీది, నీ ప్రాప్తి నీది, నీ అనుభవం నీది, దాటవలసిన స్థితి నీది. అందుకే యోగీశ్వర కృష్ణుడైనటువంటి పరమేశ్వరుడైన కృష్ణుడు, సత్యసాయి భగవానుడి బోధ ఎంత సమీప్యంగా ఉన్నదో చూడండి. ఉద్ధరేర్ ఆత్మనాత్మానం, ఇదిగో నీకు ఈ జీవము, ఈ జగత్తు, ఈ జన్మ ఇచ్చాను, ఎలా వాడుకుంటావో చూసుకో. నీ మెడలోనే ఒక కంఠమాల ఉన్నది, పుణ్యాలున్నాయి, పాపాలున్నాయి. పుణ్యాల వలన ఆనందాన్ని అనుభవించు, పాపాలని పోగొట్టుకునేటువంటి సాధన చేయి, దానికి నేను శరణు, నేనే నీకు అక్కరకొస్తానంటున్నారు భగవాన్. సాధారణంగా స్వామిని దర్శనం చేసుకుని వెళ్లిన ప్రతివాళ్లు తమ ఇంటికి వెళ్లి తమ మిత్ర బృందానికి ఒక మాట చెప్తారు. మేము మొట్టమొదటిసారిగా భగవంతుణ్ణి మానవ దేహంతో చూశాం. ఒకటి, అసలు స్వామి మాతో ఏం మాట్లాడలేదు, కానీ ఆ దర్శనం ఇస్తూనే అనేకమైనటువంటి ఆనందాలు పొందాం. అంతేకాదు, మనం జీవిస్తున్న ఈ జీవన విధానం సరిగా లేదు, దీనిని మార్చుకోవాలి అని అనిపిస్తుంది అని భక్తుడికి అనిపిస్తే మార్గనిర్దేశనం చేస్తూ గురుస్వరూపమైన సచ్చిదానంద గురుమూర్తి ఆయన స్వామి ఏం చెప్తున్నారో వినండి.
ధనము రాశిగ పోసినను కానగరాని ఆనందమిచట మీరు అందుకొనుడి, తీర్థయాత్రలు ఎన్నో తిరిగినన్ కనరాని ఆనందమిందు మీరు అందుకొనుడి, విద్యలల్లియు వల్లవేసినన్ కనరాని ఆనందమును మీరలు అందుకొనుడి, ప్రాణముల్ బిగబట్టినను కనగారాని ఆనందమిందు మీరు అందుకొనుడి, కాసు ఖర్చు లేదు కయ కష్టము లేదు 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 చదువు సాధనాది బాధ మనసొకింత ఇచ్చి మరి సాయి కడనున్న అందరాని ఫలము పొందుడయ్యా.
ఎంత అందమండి ఈ పద్యం. మీరేం చెయ్యొద్దు, అనేకమైనటువంటి శాస్త్రాలు చదివాం, మా దగ్గర అపారమైనటువంటి సంపద ఉంది, సంపదతో ఆనందం కొనుక్కుంటామంటే మీ వల్ల కాదు. తీర్థయాత్రలు ఎన్నో చేశాను ఆనందం కలిగిస్తున్నది అంటే దాని ఆనందం వేరు. అనేక విద్యలు అనేక శాస్త్రాలు పుక్కిట పట్టాను, కానీ అదిచ్చే ఆనందం కంటే ఇక్కడ ఈ పుటపర్తికి మీరు రండి. డబ్బుతో పనిలేదు, తీర్థయాత్రలు చేసిన పుణ్యఫలాలన్నీ ఆనందాలన్నీ ఇక్కడే లభిస్తాయి. ప్రాణాలు బిగబట్టి ప్రాణాయామం చేసి యోగాభ్యాసనం చేసి అనేకమైనటువంటి యోగ మార్గాలలో నీవు ప్రయాణం చేసిన కనరాని ఆనందాన్ని మీరు ఇక్కడ పొందండి. కానీ ఖర్చు లేదు, కాయ కష్టం లేదు, చదువు సాధన అనేటువంటి బాధలు లేవు. మరి ఏమున్నదయ్యా అంటే, మనసొకింత ఇచ్చి సాయి కడనున్న అందరాని ఫలము పొందుడయ్యా. మీరు చేయవలసింది ఒక్కటే, మీకున్న మనస్సులో ఆ మనస్సులో కొంత భాగాన్నైనా, అంతా అంటం లేదు మళ్ళీ స్వామి, కొంత స్వామికి ఇచ్చేసి సాయి కడనున్న స్వామి దగ్గర గనక మీరున్నట్లయితే, అంటే భౌతిక అధిభౌతిక ఆధ్యాత్మిక మూడు స్థితులలో స్వామి దగ్గర ఉండాలి. కేవలం సాయి కడనున్న అంటే స్వామి దగ్గరే ఉండమని కాదు, స్వామి మూడు స్థితులలో, ఎందుకంటే అవస్థాత్రయాతీతుడైనటువంటి స్వామి గనక, దేశ కాలాది అవిచ్ఛిన్నమైనటువంటి పరమాత్మ స్వరూపం గనక, స్వామి లేని ప్రదేశం ఏది అని భావించుకుని స్వామి ఆవరణంలో భావనావరణంలో గనక మీరున్నట్లయితే, కొంత మీ మనస్సును నాకు ఇచ్చినట్లయితే, ధనము వలన, తీర్థయాత్రల వలన, అనేకమైనటువంటి కార్యకలాపాల వలన, అనేక విద్యల వలన, అనేకమైన యోగాభ్యసనాల వలన కలగనటువంటి ఆనందం ఈ మాత్రం మీరు గనక చేసుకున్నట్లయితే మీకు లభిస్తుంది, ఇదిగో ఈ మార్గం మీకు సూచిస్తున్నాను అంటున్నారు. అంటే మనం చేయవలసింది వేళ ఒక్కటే, స్వామికి మన మనస్సు అనేటువంటి పుష్పాన్ని ఇచ్చేద్దాం, స్వామి యొక్క దివ్యమైనటువంటి భావనావరణంలో ప్రవేశిద్దాం. స్వామే సంకల్పం చేస్తారు, స్వామే నడిపిస్తారు, స్వామే అంతా చూసుకుంటారన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసాన్ని స్వామి యందు మనం ప్రకటన చేసి హాయిగా ఈ ప్రపంచంలో సంచారం చేద్దాం. వీటన్నింటితో పాటు మనకు గనక గుర్తున్నట్లయితే, స్వామి ఇంకో పద్యం చెప్పారు. చాలా చిన్న పద్యంగా అనిపిస్తుంది అది, కానీ దాన్ని చదువుతూ ఉన్నప్పుడు, మననం చేసుకున్నప్పుడు ఒళ్ళు పులకలు తేలిపోయి, నేను ఈ పంచభౌతిక దేహంలో ఇటువంటి జీవితాన్ని గడుపుతూ కూడా పరమాత్మని దర్శనం చేసుకున్నానా, ఎంత అదృష్టవంతుణ్ణి అనేటువంటి ఆనందం కలిగించారు స్వామి. చూడండి,
ఏను దైవంబు తద్భిన్నమేమి కాను, ఆ అఖండ పరబ్రహ్మమౌదు నేను, వ్యధయు క్లేశము నన్ను స్పృశింపగలేవు సచిదానందుడ సచసాయి విభుడా.
ఇంతకంటే ప్రమాణం ఏం కావాలి? ఏను దైవంబు, ఏ దైవాన్ని రాముడుగా కృష్ణుడుగా శివుడుగా భవుడుగా మాధవుడుగా కేశవుడుగా ఉపాసన చేస్తూ నువ్వు వెళుతున్నావో, ఆ ఏను నేను, ఆ దైవాన్ని, నాకంటే భిన్నమైనది లేదు.
తత్ భిన్నమేమి కాను,
తత్ అంటే దట్, తత్వమసిలో ఉన్నటువంటి ఆ తత్, ఏ బ్రహ్మమును గురించి మీరు విచారణ చేస్తున్నారో, ఏ బ్రహ్మలోక సాధన బ్రహ్మపదాన్ని మీరు పొందాలని అనుకుంటున్నారో, దానికంటే నేను భిన్నం మాత్రం కాదు, అది నేనే, నేనే దైవాన్ని. అంతేకాదు,
ఆ అఖండ పరబ్రహ్మమౌదు నేను,
అఖండ పరబ్రహ్మం, మీరంతా పరబ్రహ్మం ఖండఖండాలుగా ఉందేమో, కొన్నాళ్ళుండి కొన్నాళ్ళు ఉండదేమో అనుకుంటున్నారేమో. మీరున్నా లేకపోయినా నేనున్నా. ఇది అఖండమైనటువంటి చిద్ఘనరసమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఆవిష్కరించారు. అంతేకాదు వ్యధగాని ప్రాపంచికమైనటువంటి క్లేశము గాని నన్ను స్పృశించలేవు, నా దగ్గరకు రావు, తాకవు అన్నారు. మనకి దుఃఖం తప్ప తెలియదు, స్వామికి ఆనందం తప్ప తెలియదు. స్వామికి తెలియని ఒకే ఒక విషయం ఏమన్నా ఉన్నదా ప్రపంచంలో అంటే దుఃఖం. మనకు తెలియని విషయం ఏదన్నా ఉన్నదా అంటే అది ఆనందం. కాబట్టి ఆనందం తెలియాలి అంటే ఎవరు ఆనంద స్వరూపుడు ఆయన దగ్గరకు వెళ్ళాలి. దుఃఖం పోవటం సుఖం కాదు, కష్టం తీరటం ఆనందం కాదు, ఆనందాన్ని పొందటమే ఆనందం. అది ఆనంద స్వరూపుడైనటువంటి స్వామి మాత్రమే అనుగ్రహించగలిగిన వరదానం గనక. స్వామి ఇంకో మాట అంటున్నారు, సచ్చిదానందుడను సత్ చిత్ ఆనందము మూడు త్రిపుటీకరణం చెందినటువంటి నేను ఎలా ఉన్నాను, అప్పుడు రాముణ్ణి, ఆ తర్వాత కృష్ణుణ్ణి, ఆ తర్వాత మరొకణ్ణి, కాని ఇవాళ సత్యసాయి విభుడా. విభుడు అంటే ప్రపంచాన్ని భరించినవాడు, ప్రపంచాన్ని నడిపించేవాడు, ప్రపంచమే తానైనవాడు, ప్రపంచానికి మూలమైన సృష్టికర్త అయినవాడు గనక ఆ నేనే ఈ రోజున సత్యసాయి రూపంలో మీ ముందున్నాను, గ్రహించుడి అన్నారు స్వామి. స్వామిని అంటే అనేకమైన కారణాల వలన ఈతి బాధల నుండి, ప్రాపంచికమైనటువంటి ఇబ్బందులు అననుకూలాల నుండి స్వామికి ఉత్తరం రాస్తాం, ఓ ఫ్యాక్స్ ఇస్తాం, ప్రార్థన చేస్తాం, భజనలు చేస్తాం, ఏదో ఒకటి చేసి స్వామి నుంచి అనుగ్రహాన్ని ప్రేమని పొంది ఆ కష్టం నుంచి బయటపడదాం అనుకుంటాం. ఇది సాధారణ స్థితి. కానీ స్వామిని తలుచుకున్నప్పుడు స్వామి మాటలలోనే మనం ఆయన ఏం కోరాలో చెప్పారు. అసలు మీరు నన్ను ఇది అడగండి అని చెప్పిన వాడెవడు? అడిగితే తీర్చిన వాళ్ళు ఉన్నారు, కాని కోరిక కోరితే తీరిచ్చినట్లయితే దాని పేరు వరం. మనం అసలు ఏది కోరలేదు కాని అన్ని తీరుస్తున్నాడు, దాని పేరు కరుణ. వరం కావాలా కరుణ కావాలా అంటే సాయి నుంచి వరాలు పొందే కంటే సాయి కరుణ పొందితే చాలు. కరుణ ముందు వరం చాలా చిన్న మాట. ఎందుకంటే మనసున్నంత వరకు, దేహం ఉన్నంత వరకు, జీవితం ఉన్నంత వరకు కోరికలు ఆగవు. కోరికలు ఉన్నంత వరకు అవి తీర్చుకునేదాకా వ్యధ ఆగదు. మన కోరికలు తీర్చేదాకా స్వామి ఆగరు. కనుక కరుణ ఒక్కటి ఉన్నట్లయితే కోరికలేనటువంటి పరిపూర్ణ నిర్మల నిశ్చల నికేతన నిరంజనమైనటువంటి ఆ ఆనందరేఖ మనకు కలుగుతుంది గనక మనం స్వామిని ఇలా ప్రార్థించాలట. ప్రతిరోజు పటం ముందు కూర్చొని, సిరులకేమి ప్రసన్న చిత్తుండవైన చోచాలు నాకు అదే 10,000 తండ్రి, సుఖ సంపదలకేమి సుముఖుండవైన చోచాలు నాకదే 10,000 తండ్రి, కోర్కెలకేమి నీ కటాక్షమున్న చోచాలు నాకదే 10,000 తండ్రి, విభవానికేమి నీ అభిమానమున్న చోచాలు నాకదే 10,000 తండ్రి, ఇచ్చినవి ఏవ ఉన్నవి ఇంతే చాలు, అధికములకేమి అవి ఎప్పుడైనా కలుగు, వీడు నా భక్తుడని ఎల్లవేళ నీకు ఒక్క రీతి అనుగ్రహమున్న చాలు. ఇది అడగాలట. ఏమనంటే సిరులన్నీ వాటిని పక్కన పెడదాం స్వామి, నాయందు ప్రసన్న చిత్తుడు అయి ఉండవయ్యా, ఇవి ఒక్కటి చాలు, సిరులు తర్వాత చూద్దాం. సుఖ సంపదలంటావా, వాటిని పక్కన పెడదాం. ఎందుకంటే సుముఖుడుగా గనక ఉన్నట్లయితే నీ దివ్యమైనటువంటి ముఖారవిందాన్ని అన్ని వేళలలా దర్శించగలిగినటువంటి స్థితిని నాకు అనుగ్రహించి నా పట్ల సుముఖుడువై గనక ఉన్నట్లయితే అదే 10,000 తండ్రి. అంతేకాదు కోర్కెలంటావా, వాటిని ఉండని, నీ కటాక్షం గనక ఒక్కటి ఉంటే చాలు తండ్రి, అది నాకు 10,000. ఈ విభవం వైభవానికేమున్నదిలే, నీ అభిమానం ఉంటే చాలు స్వామి, అది నాకు 10,000. ఇచ్చినవేవో ఇచ్చావు, ఇచ్చినంతవరకు ఇప్పటికి చాలు. ఇంకా ఏవో అది కావాలి ఇది కావాలంటే అవి ఎప్పుడైనా నీ అనుగ్రహం ఉంటే ఎలాగూ కలుగుతాయి. కాని వీడు నా భక్తుడే అని అన్ని వేళలా ఒక్క భావన గనక ఒకే రీతిలో ఉండాలి స్వామి. నే పుట్టిన దాదిగా తల్లి గర్భంలో గర్భస్థ పిండంగా ఉన్నప్పటి నుంచి ఒక జన్మ ఎత్తి జగత్తులో సంచారం చేసి నా ప్రాణం వదిలిపెట్టే వేళ వరకు, అంటే ఈ జన్మ ఈ తనువు చాలించే వరకు నీ యొక్క అనుగ్రహము నా యందు ఒక్క రీతిలో ఉండాలి స్వామి. మార్పు లేకుండా ఉండాలి. సిరి సంపదలు, వైభవాలు, సుఖ సంపదలు, కోరికలు ఇవన్నీ పక్కన పెట్టవయ్యా. ఇచ్చినవేవో ఇచ్చావు ఇంతవరకు చాలు, ఇంకా కావాలంటే ఎప్పుడైనా ఇస్తావు అనుకున్నాం కదా. కానీ వీడు నా భక్తుడే అన్నటువంటి ఒక్క భావన నాయందు ఒక్క రీతిలో నిలుపు తండ్రి, అది నాకు 10,000, 10 కోట్లు, 10 జన్మల యొక్క సారం అని సత్యసాయి భగవాను మనం కోరుకుంటే ఇలాగనక అంటే సిరులిస్తాడు, వైభవం ఇస్తాడు, కోరికలు తీరుస్తాడు, ఆనందాన్ని ఇస్తారు, ఇవ్వకుండా ఏది ఉండదు. అయితే జీవుడు ఒకటి గమనించాలి, భగవంతుడు మనం అడిగింది ఇవ్వడు, మనకి ఏం కావాలో ఇస్తాడు. మనం అడిగిందంతా ఇవ్వడు, ఎంత ఇస్తే మనం బాగుపడతామో అంతే ఇస్తాడు. అడిగిన అన్ని వస్తువులు ఇవ్వడు, ఏది ఇస్తే మనం అధ్యాత్మ మార్గంలో ఉండి పరమేశ్వరుణ్ణి మనం భావించగలుగుతామో దానిని ఇస్తాడు. అంతేకాదు సత్యసాయి భగవానుడి యొక్క దివ్య అవతార వైభవంలో ఉన్న మనం స్వామిని పరదైవంగా భావించి దైవతంగా భావించి గనక మన అధ్యాత్మ జీవితాన్ని గడిపినట్లయితే ఏమిస్తాడయ్యా? సలోక్యంగా ఉన్నారు, మనతోనే ఉన్నారు, ఇదే లోకంలో, మన ఉన్న లోకంలోనే వారు ఉన్నారు, సామీప్యంగా ఉన్నారు. మనం స్వామికి దగ్గరగా ఉన్నామని మనం అనుకుంటున్నాం, స్వామి కూడా మనకు దగ్గరగానే ఉన్నారు, సాన్నిధ్యంగా ఉన్నారు, అంతా కలిసి ఉన్నాం. ఏమివ్వటానికి వచ్చారు? సాయుధ్యం ఇవ్వటానికి వచ్చారు. ఆ సాయుధ్యం ఎప్పుడిస్తారంటే ఈ రీతిగా జీవితాన్ని గనక మనం ఒక సద్భక్తుడిగా ఒక అంతర్వాణి విలసితమైనటువంటి భావనా భూమికలో సంచారం చేస్తే పరమాత్మ సాయి అన్ని వేళలా వీడు నా భక్తుడనేటువంటి ఒక్క రీతి ఆ అనుగ్రహాన్ని మాత్రం మనకు అనుగ్రహిస్తారు. ఆ అనుగ్రహం కోసం మనం మన జీవితాన్ని చక్కగా అధ్యాత్మ జీవితంగా మార్చుకోవాలి. ఆ యోగాన్ని స్వామి మనకు అనుగ్రహించుగాక. సాయిరాం.
ఇంతవరకు శ్రీ సత్యసాయి సూక్తములు అనగా స్వామివారు స్వయంగా రచించినటువంటి కొన్ని పద్యములపైన శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి ప్రసంగాన్ని మీరు విన్నారు. ఇప్పుడు అమెరికా దేశంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలను శ్రీ ఎంఎల్ఎన్ స్వామిగారు మనకు వినిపిస్తారు.
ఓం శ్రీ సాయిరాం. మీరు సంతోషంగా ఉన్నారా సార్? ప్రేమస్వరూపులైన స్వామివారే మన జీవితాలలో నిజమైన ప్రేరణ అని, మనం చేసే ప్రతి పనికి వారే కర్త అని మనకు తెలుసు. అంతటా అన్ని వేళలా వ్యాపించి ఉన్న ఆ దివ్యమైన ప్రేమని రుచి చూసేంతవరకు గ్రహించలేకపోతున్నాం. ఒకసారి రుచి చూశామా, ఇంక ఏదీ రుచించదు. డల్లాస్లో 1.5 సంవత్సరాల క్రితం ఒకనాటి శీతాకాలపు ఉదయం నాకు అంతవరకు తెలియని విషయం ఒకటి తెలిసింది. అదేమిటంటే సిరి సంపదలకు, క్రమ పద్ధతులకు ఆలవాలమైన ఈ నగరంలో కొందరు మనుషులు వీధులలో పడుకుంటున్నారని. ఇళ్లు లేనివారి గురించి, షెల్టర్ లేనివారి గురించి నాకు తెలుసు. కాని ఇళ్లు లేని కొందరికి తలదాచుకోవడానికి గూడున్నా లేదని ఎన్నడూ గ్రహించలేదు. ఆ ఉదయం వణికిపోతూ కళ్లలో నిప్పులు కక్కుతున్న ఆ వ్యక్తి వలనే ఈ విషయం నాకు తెలిసింది. నేను చెప్పేది మీకు వినబడుతుందా? నన్ను ఎవ్వరూ నమ్మడం లేదు. నేను తీవ్రమైన చర్య ఏదైనా తీసుకుంటాను, ఇక ఆ వంతెన కింద నేను పడుకోలేను అని అన్నాడతను నాతోటి. మీరు నిజంగా వీధిలో పడుకున్నారా? ఎక్కడ అని అడిగాను నమ్మశక్యం కాక. అదే నేను చెప్తున్నాను ఇందాకటినుంచి, అక్కడ ఆ బ్రిడ్జి కింద అన్నాడు. అటు చూసి అర్థమైనట్లుగా తల ఊపాను. అతను అక్కడి నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరంలోని ఇంకొక ప్రాంతానికి వెళ్లదలిచాడు. నేను నా ప్రొద్దున్న సేవా కార్యక్రమం ముగిశాక అతనిని అక్కడకు తీసుకువెళ్తానని చెప్పాను. వాగ్దానం చేసినట్లుగానే నేను అక్కడికి తిరిగి వచ్చాను. కాని అతను కనబడలేదు. స్వామి అతని ద్వారా నాతో మాట్లాడి ఇళ్లు లేని ఇతర డల్లాస్వాసుల బాధల గురించి నేను వివరంగా తెలుసుకునేలా చేశారని భావించాను. ఆ రాత్రి మేము కొంతమందిని కలిసి వీధులలో పడుకునేవాళ్లను వెతుక్కుంటూ వెళ్లాము. చల్లటి గాలి వీచడం వల్ల ఆ చల్లని వాతావరణం ఇంకా చల్లగా మారిపోయింది. ఎవరికన్నా అవసరం రావచ్చుననే భావంతో మేము కొన్ని రగ్గులు తీసుకుని వెళ్లాం. ఎత్తైన రహదారులలో పడుకున్న కొందరిని మేము చూశాం. మేము వారికి రగ్గులు ఇస్తుండగా ఒక వ్యక్తి, మీ వద్ద ఒక అరటిపండు ఉన్నదా? నేను ఈరోజు ఏమీ తినలేదు అని అడిగారు. నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు మా వద్ద ఆహార పదార్థాలు ఏమీ లేనందున స్వామిని ప్రార్థించుకుంటూ అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలలో చూడగా ఆ రాత్రి వేళలో ఒక రెస్టారెంట్ తెరిచి ఉండడం కనిపించింది. ఇంకెవరికైనా అవసరం పడవచ్చు అని కాస్త ఎక్కువ ఆహారాన్ని ఆ రెస్టారెంట్లోంచి తీసుకుని వచ్చాం. ఈ రెస్టారెంట్ చేరడానికి ముందు ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగవలసి వచ్చి అనుకోకుండా ఎడమ పక్కకు తిరిగి చూశాను. అక్కడ గాడ్ ఈజ్ లవ్ అని పెద్ద అక్షరాలతో ఒక భవంతిపైన వ్రాసి ఉంది. అది చూడగానే స్వామి మాతోనే ఉన్నారు అని అనిపించింది. మేము ఆహారం తీసుకుని వచ్చేసరికి ఆ వ్యక్తి గాడ్ బ్లెస్ యు ఆల్ అని అన్నారు. రాబోయే నెలల్లో ఈ ప్రేమ స్వరూపులు మాపై వర్షించబోయే వేల కృతజ్ఞతాభావాలతో కూడిన పదాలలో ఇవి మొదటి మాటలు. డ్రగ్స్ తీసుకోవడం వంటి వ్యసనాలు, మానసిక రుగ్మత లేదా ఉద్యోగం పోవడం వంటి కారణాలతో తలదాచుకోవడానికి ఇళ్లు లేకుండా అయిపోతారు. అప్పుడు ఏదన్నా ఒక గుడి కోసం ప్రయత్నిస్తారు. అదీ దొరకకపోతే వీధుల్లోకి వెళ్తారు. అది కొన్ని రోజులు లేదా వారాల వరకే అని అనుకుంటారు. కాని రోజులు, వారాలు, సంవత్సరాల్లోకి జారుకుంటాయి. ఇక అందులో నుండి బయటపడే మార్గమేదీ కనిపించదు. సుమారు 7 సంవత్సరాలు వీధులలో ఉన్న వ్యక్తి మాతో ఈ విధంగా అన్నాడు. ఎంతకూ పూర్తికాని సుడిగుండంలో క్రింద క్రిందకు పడిపోతాం. పైకి చూస్తుంటే మసక వెలుతురు కనిపిస్తుంటుంది. ఈ సుడిగుండం నుండి బయటపడే మార్గం ఆ వెలుతురే. ఆ మసక వెలుతురే మాకు ప్రతిరోజు ఆశాకిరణంగా నిలుస్తుంది అని చెప్పాడు. ఆ వ్యక్తి మమ్మల్ని బ్రిడ్జి కింద ఇంకొక చోటుకు తీసుకువెళ్లాడు. బ్రిడ్జి కింద స్తంభాలకు రోడ్డుకు మధ్య సందులలో కూడా కొందరు ఆ చలిగాలి నుండి తలదాచుకుని పడుకుంటారని చెప్పాడు. నా చీలమండలం బెణకడం వల్ల నేను పైకి ఎక్కలేకపోయాను. నన్ను కారులో వదిలి నా స్నేహితులు పైకి వెళ్లారు. వారు వచ్చే వరకు కారులో కూర్చుని ఉండగా స్వామి ప్రేమతో నా హృదయం నిండిపోయింది. వారు తిరిగి వచ్చేసరికి ఆ ప్రేమ నాతో ఇలా చెప్పించింది. వీరు ఎంతో కష్టపడుతున్నారు కదా, ఎంతో చలిగా కూడా ఉంది, వారు ఆకలితో కూడా ఉన్నారు. స్వామి దయవల్ల మనము ప్రతిరోజు రాత్రి ఇక్కడకు వచ్చి వారిని చూసుకుందాం. స్వామి దయవల్ల మనం వారికి మంచి భోజనము, వెచ్చని దుస్తులు ఇచ్చి ప్రేమపూరితమైన మాటలు ప్రతి రాత్రి వారితో పంచుకుందాం. కనీసం ఈ చలికాలం ముగిసేదాకా ఈ 2 నెలలు ఇక్కడికి వద్దాం అని అన్నాను. ఈ విధంగా బాబావారితో ఒక విధమైన ఒప్పందం కుదిరి చైతన్య సేవ ఆవిర్భవించింది. ఈ ఒప్పందం అమలులోకి రావడానికి భగవానుని సహాయ సహకారాలే కాక పరీక్షలు కూడా ఎదురైనాయి. ఏదో ఒక విధంగా తాను మాతోనే ఉన్నారని స్వామి మాకు గోచరింపచేసినా మా మార్గంలో ఎన్నో ఆటంకాలు, సవాళ్లు ఎదురయ్యాయి. ఆ మరుసటి సాయంత్రమే మేము కారులో ఆ వీధిలోకి వెళ్లగా ఒక పొడవుగా సన్నగా ఉన్న పెద్ద మనిషి కనిపించారు. కొద్దిగా సూపు, బ్రెడ్ తీసుకుంటారా అని అడిగాం. అతను ఎంతో దిగులుగా తల ఆడించాడు. ఆ సూపును ఎంత ఆత్రంగా త్రాగాడో చూస్తే అతను బాగా ఆకలితో ఉన్నట్టు తెలుస్తోంది. మీరు ఆహారం తీసుకుని ఎన్నాళ్ళయింది సార్ అని అడిగాను. 2 రోజుల నుంచి ఏమీ తినలేదు అని బదులిచ్చాడు ఆయన. ఇంకొంచెం సూపు, బ్రెడ్ తీసుకోండి అని అన్నాము. థ్యాంక్ యూ అంటూ తీసుకున్నారు. ఆయన చలికి వణుకుతున్నట్లు నేను గమనించాను. కేవలం ఒక పలుచటి చొక్కా మాత్రమే ధరించి ఉన్నాడు ఆయన. అది ఆ వాతావరణానికి సరిపోదు. నేను అతనికి ఒక జాకెట్ తొడిగి అతన్ని కౌగలించుకున్నాను. మిమ్మల్ని దైవం పంపించారు అని అతను అంటుంటే మా ఇద్దరి కండ్లు చెమర్చాయి. మమ్మల్ని అక్కడకు లాక్కుని వచ్చింది స్వామి ప్రేమనే కదా. ఆ విధంగా ఆయనే కదా మమ్మల్ని అక్కడకు పంపించింది. ఇక్కడ ఇచ్చేవారు, పుచ్చుకునేవారు ఎవ్వరూ లేరు. కేవలం ఒక హృదయం ఇంకొక హృదయపు పిలుపుకు స్పందించిన అనుభవము మరియు ఇరువురి సంతోషము మాత్రమే ఉంది. మొదలు పెట్టినప్పటి నుండి స్వామి కొన్ని అడ్డంకులు మా మార్గంలో వేసి వాటిని నిలదక్కునేలా చేసి వాటిని అధిగమింపజేశారు. తొలుత కొద్దిమంది వాలంటీర్లు మాత్రమే ఈ పనికి ముందుకు వచ్చారు. వేరే వాళ్లంతా అదే నగరంలోని వేరే ప్రాంతాలలో పాత నేరస్తులకు డ్రగ్స్ కు బానిసలైన వారికి రాత్రిపూట సేవ చేయాలని తలంచారు. మేమందరము ఇలా తలంచాం, స్వామే ఇది జరిగేలా చూస్తున్నారు, మనకు భయమెందుకు, ఆయనే చూసుకుంటారు. మనము ఈ వీధులలో పడుకునే వారిని సాటి మనుష్యులుగా, వీలైతే మన సోదరులుగా చూసుకోవాలి, వారిలోనూ మనలో కూడా ఉండే ప్రేమనే చూడాలి అనే ప్రార్థనతో పట్టువదలలేదు. ప్రతి రాత్రి మా ఇళ్లలో సూపు, హాట్ చాక్లెట్ తయారు చేసుకుని, స్టోర్స్ నుండి పండ్లు, బ్రెడ్ మరియు యాపిల్ పై కొనుక్కుని వారిని సేవించడానికి, ప్రేమించడానికి వెళ్లేవాళ్లము. ఆహారంతో పాటు వెచ్చని దుస్తులు, రగ్గులు, సాక్సులు, బూట్లు, టోపీలు మునుగునవి అత్యంత అవసరమని గుర్తించాం. ఇది ఇంకొక సవాలు. ఎవరి వద్ద నుండి ధనం ప్రోగు చేయడం వంటివి చేయలేదు, కాని ఏదో ఒక విధంగా శీతాకాలం మొత్తానికి వారికి సరిపడ్డ దుస్తులు ఏర్పాటైనాయి. ఇది విశ్వాసానికి ఒక పరీక్ష. స్వామి నిజంగా మనతో ఏమీ చేయించదలుచుకున్నారో అది చేయడం అన్నిటికన్నా పెద్ద సవాలు. శీతాకాలం ముగిసింది, కొద్దిమంది మాత్రమే ఈ సేవలో పాల్గొంటున్నారు. ఒప్పందం ప్రకారం సేవ కేవలం శీతాకాలం ముగిసే వరకే చేయాలని అనుకున్నాము. ఇంకా ఎంతకాలం ఈ సేవ కొనసాగించగలము? ఇటువంటి సేవ రోజూ చేయాలంటే ఎంత సామగ్రి అవసరం అవుతుంది అని ఆలోచిస్తే కొంచెం కష్టమే అనిపిస్తుంది. శీతాకాలం ముగిసే వేళకు ఈ సేవను నిలిపివేద్దామని ప్రయత్నించాము. ఈ ఆలోచనతో సేవకు వెళ్లిన ప్రతిసారీ ఎవరో ఒకరు, మీరు రోజూ ఇక్కడకు రావడం చేత నిజంగా దైవానికి కృతజ్ఞులము, మీరు పెట్టే ఈ ఆహారమే మాకు ఈరోజు మొత్తం మీద దొరికే ఆహారమని అనేవారు. ఈ సేవా కార్యక్రమం మేము ఎలా నిలిపివేయగలము? మేము రాకపోతే వీరిలో కొందరికి ఆహారమే దొరకదు. స్వామి మా ఈ తప్పుడు ఆలోచనలను సరిదిద్ది ఆ కార్యక్రమం కొనసాగేలా చేశారు. అప్పుడు అనుకోకుండా కొన్ని సంఘటనలు జరిగాయి. చాలామంది వాలంటీర్లు ఈ పనికి ముందుకు వచ్చారు. ఒక బేకరీ దుకాణం ఆయన రోజూ కొంత బ్రెడ్ను ఉచితంగా అందించడానికి ఒప్పుకున్నారు. ఒక డోనట్ దుకాణందారుడు రోజూ కొన్ని డోనట్లు ఉచితంగా ఇవ్వసాగారు. 2 నెలల సేవగా మొదలైన ఈ కార్యక్రమం ఇప్పుడు 17 నెలలతో కంటిన్యూ అవుతోంది. వీధులలో నివసించే 70 మంది పీడిత జనులు మరియు 40 మంది వాలంటీర్లు రోజూ ఒకరినొకరు సేవించుకుంటున్నారు. స్వామి దయతో ఆయన సంకల్పిస్తే ఇది ఇలాగే కొనసాగుతుంది. స్వామి ఆశీర్వాదములు దండిగా మెండుగా ఉన్నాయి అనడానికి నిదర్శనగా ఎన్నో సంఘటనలు జరిగాయి. మచ్చుకకు ఒకటి తెలియచేస్తాను. ఒకనాటి సాయంత్రం మాకు పంచడానికి 3 రగ్గులు ఇవ్వబడ్డాయి. నేనే వాటిని స్వయంగా లెక్కపెట్టాను. ఆ 3 రగ్గులు సేవ ప్రారంభంలోనే ఇచ్చివేయడం జరిగింది. ఇంకొక చోటకి మేము వెళ్లేసరికి ఒక వ్యక్తి రోడ్డు పక్కగా తన సామాన్లు పెట్టుకుని పడుకోవడానికి సిద్ధమవుతున్నాడు. సూపు కావాలా అని అడిగితే కావాలన్నాడు. రగ్గు కూడా కావాలా అని అడిగితే సరేనన్నాడు. నేను కారు వద్దకు వెళ్తుండగా ఆ వ్యక్తి వీధుల్లోనే ఉండే ఇతర వ్యక్తులకు భిన్నంగా ఉన్నట్లు నాకు తోచింది. అతని శరీర వర్చస్సు, ప్రవర్తన చాలా వేరుగా అనిపించాయి. నాకెందుకో అతను శ్రీ మహావిష్ణువు అని అనిపించింది. అకస్మాత్తుగా రగ్గులన్నీ ఇదివరకే ఇచ్చివేశామన్న సంగతి గుర్తు వచ్చింది. నా మాట నిలబెట్టి ఈ వ్యక్తికి రగ్గును ప్రసాదించమని నేను స్వామిని ప్రార్థించాను. కారులో వెనక సీటుపై కూర్చున్న వాలంటీర్ను ఒక రగ్గు ఇవ్వమని అడిగాను నేను. అతను మన వద్ద ఉన్న 3 రగ్గులు ఇచ్చేశాము అని చెప్పాడు. ఆ క్షణమే అదే సీటుపై కూర్చున్న ఇంకొక వాలంటీరు సీటు కింద ఒక రగ్గు ఉండటం గమనించాడు. ఆ రగ్గు ఆ అడిగిన వ్యక్తికి ఇచ్చేశాం. మేము తెచ్చినవి ఖచ్చితంగా 3 రగ్గులే. ఆ 3 ఇచ్చేశాం. హృదయపూర్వకంగా చేసిన మా ప్రార్థనను ఆలకించి స్వామి తెచ్చిన 3 రగ్గులను 4 రగ్గులుగా మార్చివేశారు. ఈ సేవ ద్వారా మేము గ్రహించినదేమంటే, వీధులలో నివసించే వారు పాత నేరస్తులు, డ్రగ్స్ కు బానిసలు, హింసా ప్రవృత్తి కలవారు కావచ్చు, కాని వారి హృదయాలు భగవంతుని వలె నిర్మలమైనవి. రోజూ అటువంటి ప్రేమలో మేము మునిగి తేలుతున్నాము. ఒక వ్యక్తి నవ్వుతూ మనం జీవించి ఉండడం చాలా సంతోషంగా ఉంది అని అంటున్నాడు. ఇంకొకరు మీరు దైవం పని చేస్తున్నారు అని అన్నాడు. ఇంకొకరు బైబిల్ వాక్యాలు చెప్తూ మానవ సేవయే మాధవ సేవ అని అన్నారు. మేము అందరం దానికి సంతోషంగా అంగీకరించాం. కొన్ని వారాల క్రితం వీధులలో నివసించే ఒక స్త్రీ, మీరు ఏ చర్చికి సంబంధించిన గ్రూప్ వారు అని ప్రశ్నించింది. నేను సత్యసాయిబాబా గ్రూప్ అని బదులిచ్చాను. అంటే ఏమిటి అని ఆవిడ తిరిగి ప్రశ్నించింది. విశ్వప్రేమ అన్నాను. చాలా సంతోషం అంది ఆవిడ ఆనందంగా. ఒకరోజు సేవ ముగిశాక ఒక వ్యక్తితో మాట్లాడాను. అతనిని మేము బాగా చూసుకుంటున్నామా, అతను సంతోషంగా ఉన్నాడా అని తెలుసుకోగోరాను. అప్పుడు ఆయనతో, మీరు సంతోషంగా ఉన్నారా సార్ అని అడిగాను. అతను నవ్వుతూ నా చేతులను తన చేతుల్లోకి తీసుకుని, మీరు సంతోషంగా ఉన్నారా అని అడిగాడు. ఎందుకు ఉండను, మరి ఇప్పుడే కదా ప్రేమవాణిని విన్నాను. జై సాయిరాం.
ఇంతవరకు అమెరికా దేశంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలను గురించి ఎంఎల్ఎన్ స్వామి గారు మనకు వివరించారు. ఇప్పుడు భగవాన్ చదువుకుంటున్న రోజుల్లో స్వామివారి క్లాసు టీచర్గా ఉన్నటువంటి శ్రీ మంచిరాజు తమ్మిరాజు గారి అనుభవాలను జ్ఞాపకాల జాజిమాల శీర్షిక ద్వారా మీరు వింటారు.
ఓం శ్రీ సాయిరాం. బాలసాయి లీలలు ప్రత్యక్ష అనుభవం. శ్రీ మంచిరాజు తమ్మిరాజు. శ్రీ భగవాన్ సత్యసాయీసుడు ఉరవకొండ హైస్కూలులో చదువుతుండగా గురువారము తప్పకుండా సాయంత్రము 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ప్రత్యక్షముగా శ్రీ షిర్డి సాయిబాబా గారి రూపముతో భక్తుల సంశయములను తీర్చువారు. కోరుకొను కోర్కెలు ఎట్లు జరుగునది చెప్పి వారికి ఇప్పుడు ప్రసాదించినట్లునే విభూతిని చేతి నుండి తీసియిచ్చి అభయమిచ్చి పంపుచుండురి. మేము వానిని అన్నిటినీ ప్రత్యక్షముగా చూచి ఆనందపడిన వారలలో ఒకరము. శ్రీవారి కృపారసము జోరకుంటుమి. మా కుమార్తె 23 సంవత్సరముల వయసుగలది చనిపోయినది. అప్పుడు నా భార్య కామేశ్వరమ్మ పుత్రికాశోకభారముచే కృంగి కృశించి బాధపడుచుండెను. అప్పుడు శ్రీ భగవానుడు వీలు చూచుకుని మా ఇంటికి వచ్చి ఆమెకు జ్ఞానోపదేశములు చేసి ఊరడించుచుండిరి. సాదరముగా శ్రీవారి అప్పటి ప్రేమామృత వాకులే ఆమెకు భక్తి నిలచుటకు మూలకందములాయెను. జూన్ నెలలో ఒక గురువారం నా భార్య సాయంత్రం శ్రీ సత్యసాయీసులు బాబారూపులో భక్తుల కోరికలను చెప్పు సమయమున శ్రీవారిని దర్శించి వారి పాదములపై బడి మురుక్కినది. వెంటనే శ్రీవారు ఆమెను లేవనెత్తి విభూతి నొసగి అభయమిచ్చిరి. అప్పటి నుండి ఆమెకు కొంత మనశ్శాంతి కలిగినది. 2వ గురువారం సాయంత్రం తిరిగి ఆమె భగవానులకు మురుక్కినది. అప్పుడు, అమ్మాయి, నీ భక్తికి మెచ్చితిని, తృప్తిపడితిని, వచ్చేవారము నీకొక బహుమానమిత్తును రమ్మనమని సెలవిచ్చి పంపిరి. 3వ గురువారం ఆమె శ్రీవారి పాదములపై వ్రాలినంతనే లేవనెత్తి, అమ్మాయి, నేను షిరిడీలో సమాధిలోనికి వెళ్లినప్పుడు ధరించిన కాషాయాంబరములోని కొంత భాగమిచ్చుచున్నానని, అప్పటికి తెరిచియున్న వారి పిడికిటిని మూసి ఆమె చేతిలోనికి, ఇదిగో తీసుకొనుమని 4 అంగుళముల చతురముగల వస్త్రమును పెట్టిరి. దీనిని నీవు భద్రపరుచుకొని నా పీఠము వద్ద పూజ చేసుకొనుము. వచ్చేవారము కూడా నీ ఇంకొక బహుమానం ఇత్తుననియు, మీ అందరి భారము నాయది, సంతోషముగా కాలము గడుపుచుండుననియూ చెప్పిరి. 4వ వారము శ్రీ భగవానుల పాదపద్మముల ఆమె మ్రొక్కినది. అంతటా నీకాశీర్వాదం ఇచ్చుచున్నానని వస్త్రము ఇచ్చినట్లునే తమ పిడికిటిని మూసి ఆమె చేతిలోనికి, ఇదిగో తీసుకొనుమని అక్షతలు వేసిరి. వీనిని క్రిందటి వారము ఇచ్చిన వస్త్రములో కట్టుకుని పూజ చేసుకో. ఇంతటి నుండి నీకు పూర్ణమైన శాంతి కలుగును. ఏ విధమైన దుఃఖమును ఉండదు. ఆనందముగా ఉండుము. అనన్యభక్తి నీకిచ్చుచున్నాను. భయపడవలదని సెలవిచ్చి పంపిరి. 5వ వారం తిరిగి ఆమె వెళ్లి శ్రీవారికి మురికినది. అమ్మాయి, మీ ఇంటియందే ఒక పీఠము వేసుకొనుము. నేను ఎప్పుడునూ అక్కడకు వచ్చి దర్శనమిచ్చుచుందునని సెలవిచ్చి శ్రీవారే ఒక పీఠమును వేయించిరి. ప్రత్యక్షముగా శ్రీకృష్ణ రామ శివ మారుత్యాది రూపులగు శ్రీ సత్యసాయిసులు మా దంపతులకును మరికొందరు భక్తులకును వారి అనంతకోటి అవతారములలో కొన్నింటిని శ్రీకృష్ణాష్టమి రోజునను రోహిణీ నక్షత్రము రోజునను వరుసగా 2 రోజులు వచ్చి ఆ పీఠము మీద కూర్చొని వారిలోనే మాకందరికీ చూపించి మమ్మందరినీ ఆనందాబ్దిలో ఓలలాడించిరి. మేమప్పుడు చూచిన అవతారములను 1944 ఏప్రిల్ నెలలో మద్రాసు నుండి వెలువడిన సాయిసుధలోనూ, అదే వత్సరము నేను వ్రాసిన సాయినాథ శతకములోనూ శ్రీవారి లీలలను శీర్షిక కింద ప్రచురించితిమి. సాయిరాం.
ఇంతవరకు భగవాన్ చదువుకుంటున్న రోజుల్లో స్వామివారి క్లాస్ టీచర్గా ఉన్నటువంటి శ్రీ మంచిరాజు తమ్మిరాజు గారి అనుభవాలను జ్ఞాపకాల జాజిమాల శీర్షిక ద్వారా మీరు విన్నారు. ఇంతటితో ఈనాటి మా తెలుగు ప్రసారం సమాప్తం. సాయిరాం.